ఓం శాంతి. మురళి డేట్ 19/5/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, నడుస్తూ తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ ఆత్మ అభిమానిగా ఏ అభ్యాసం చెయ్యాలి. ఎంత అభ్యాసం చేస్తామో అంత మన జీవితంలో ఉన్నతంగా తయారవుతాము. ఎవరైతే బాబాని యథార్థంగా తెలుసుకుంటారో వారు యథార్థంగా బాబాని గుర్తు చెయ్యగలుగుతారు. అందరూ తికమకపడేది ఎందులో అంటే బిందువుని ఎలా గుర్తు చెయ్యాలి అని. భక్తిలో కూడా అఖండ జ్యోతిగా గుర్తించి గుర్తు చేస్తారు, బిందువనంగానే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎప్పుడు బాబా ఎప్పుడంటాడు కదా, ఆత్మ బిందువు అని గుర్తుంటే బాబా బిందువుని గుర్తు చేయటం సహజమవుతుంది. అసలు ముందు నిశ్చయం ఏర్పరచుకోండి, బాబా ఎలా ఉంటారు. సూక్ష్మ బిందువు అన్నది ఒక్కటి. బాబాని యథార్థంగా అర్థం చేసుకోవాలి, నిశ్చయం ఏర్పరచుకోవాలి, అప్పుడు స్మృతి సహజమవుతుంది. స్వదర్శన చక్రదారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని పొందాలి, పావనంగా అవ్వాలి. ఏ వస్తువు మీద కోరిక ఉండకూడదు, ఏది దొరికితే అందులో సంతోషంగా ఉండండి. రెట్టె ముక్క తినండి, బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. విజయీలుగా కావాలి అంటే ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యం అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం విజయం పొందగలుగుతాం. నోటి నుంచి వచ్చే మాటల ద్వారా వారి హృదయ భావాలను తెలుసుకున్నట్లయితే విజయం పొందొచ్చు. మాటలతో అర్థమవుతుంది హృదయం యొక్క భావాలని. హృదయ భావాలను తెలుసుకోవాలి అంటే మనలో అంతర్ముఖత ఉండాలి. ఎంత సైలెన్స్ పవర్ ఉంటుందో ఎదుటి వాళ్ల భావాలను అర్థం చేసుకోగలుగుతారు. భావం అర్థమైనప్పుడు వారిని సంతుష్టపరచగలుగుతాము. సంతుష్టపరిచేవారే విజయీలుగా కాగలుగుతారు. వైరాగ్యం ఎటువంటి యోగ్యమైనటువంటి భూమి అంటే అందులో మీరు ఏ బీజం వేసినా తప్పకుండా ఫలిభూతమవుతుంది. ఎవరమ్మనందరం సదా విజయీ ఆత్మలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఆత్మ అభిమాని భవ. నడుస్తూ తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చెయ్యండి. తద్వారా మీరు ఎంతో ఉన్నతిని పొందుతూ ఉంటారు. ప్రశ్న, యథార్థమైన బాబా స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? జవాబు, ఏ పిల్లలైతే బాబాను యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో యథార్థ స్మృతి ఉంటుంది. బిందువుని ఎలా స్మృతి చెయ్యాలి అని కొందరు పిల్లలు అంటూ ఉంటారు. భక్తిలో అఖండ జ్యోతిగా భావించి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువంటే తిక్కమక్క పడతారు. కావున మొట్టమొదట తండ్రి అఖండ జ్యోతి కాదు అని, వారు అతి సూక్ష్మ బిందువు అన్న నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే స్మృతి ఖచ్చితంగా ఉండగలదు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు స్మృతిలో కూర్చున్నారు. మన్మనాభవ. నిజానికి ఈ సంస్కృత పదం లేదు. బాబా రాజయోగాన్ని నేర్పించినప్పుడు సంస్కృత పదాలు వాడలేదు. వీరికి సంస్కృతం తెలియనే తెలియదు. బాబా హిందీలోనే అర్థం చేయించారు. ఈ రథానికి హిందీ, సింధీ, ఇంగ్లీష్ భాషలు వచ్చినా బాబా హిందీలోనే అర్థం చేయిస్తారు. వివిధ ధర్మాల వారికి వారి వారి వివిధ భాషలుంటాయి. ఇక్కడ హిందీ భాష నడుస్తుంది. ఈ భాషను అర్థం చేసుకోవటం సహజం. ఈ స్కూలు కూడా అద్భుతమైనది. ఇక్కడ కాగితం, పెన్ను, పెన్సిల్ మొదలైనవి అవసరం ఉండవు. ఇక్కడ ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. భగవంతుడిని లేక ఈశ్వరుడిని లేక పరంపిత పరమాత్ముణ్ణి అసలు తలుచుకోకుండా ఉండటం జరగదు. అందరూ తలుచుకుంటూ ఉంటారు, కాని వారి పరిచయమే లేదు. స్వయంగా బాబానే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. శాస్త్రాలలో కల్పం ఆయువుని చాలా పెద్దగా వ్రాశారు. దాని గురించి బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విషయం కూడా కాదు. అలా ఉంటే అహిల్యలు, వృద్ధ మాతలు ఎలా అర్థం చేసుకుంటారు? ఇది చాలా సహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. తండ్రి అన్న పదం కొత్తదేమీ కాదు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివుడు తండ్రి అని, అతడు నిరాకారుడు అని బుద్ధిలోకి వస్తుంది. మనుష్య మాత్రులందరూ తండ్రి అని అంటారు. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. శరీరంలో నివసించే జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. సర్వధర్మాల వారందరూ పరంపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామంలో ఉంటారు. మనం కూడా అక్కడి నివాసులమే. కావున ఇప్పుడు ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. తాము పావనంగా అవ్వాలని కోరుకుంటారు. పతితులను పావనులుగా చేసే తండ్రి రా అని కూడా పిలుస్తారు. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మరలా పాతగా అయ్యింది. దీనిని కొత్తది అని అనం. కొత్త భారత ఖండంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు అని భారతవాసులకు తెలుసు. ఆ కొత్త భారత ఖండానికి ముందు ఏమి ఉండేది? సంగమం. దీనికన్నా ఇంకా సహజంగా చెప్పాలి, కొత్తదానికి ముందు పాతదుండేది. సంగమయుగం గురించి మనుషులు అంత సహజంగా అర్థం చేసుకోలేరు. కొత్త ప్రపంచం, దానికి ముందు పాత ప్రపంచం, ఈ రెండిటికి మధ్య ఉన్నదే సంగమయుగం. హే పతిత పావన, రా వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి, మేం పతితులుగా అయిపోయాము అని ఆ తండ్రి గురించే అంటారు. కొత్త ప్రపంచంలో ఎవరూ పిలవరు. ఈ భారత ఖండం పావనంగా ఉండేదని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. హే పతిత పావన, రా అని ఎంతో కాలంగా పిలుస్తూ వచ్చారు. ఈ పతిత ప్రపంచం ఎప్పుడు పూర్తవుతుందో వారికి తెలియదు. ఇంకా 40,000 సంవత్సరాలు పతితులుగా ఉంటారని శాస్త్రాలలో వ్రాసి ఉంది. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. బాబా మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 5,000 సంవత్సరాలలో సృష్టి చక్రం పూర్తవుతుంది. నిన్న మీరు రాజ్యం చేసేవారు తప్పకుండా లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. పావన ప్రపంచంలో ఉపద్రవాలేవీ జరగవు. అవి రావణ రాజ్యంలోనే జరుగుతాయి. ఇక్కడ మీకు బాబా వినిపిస్తున్నారు. మీరు సన్ముఖంగా చెవులతో వింటున్నారు. ఎవరు వింటున్నారు? ఆత్మ వింటుంది. మరలా మాకు ఆ తండ్రి లభించారు అని ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాము. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని ఆ తండ్రి చెప్తున్నారు. ఇందులో చదవటం వ్రాయటం ఏదీ లేదు. ఎవరైనా ఇక్కడికి వస్తే మీరెందుకొచ్చారు అని వారిని అడిగితే, ఇక్కడ మహాత్మను కలుసుకునేందుకొచ్చాము అని అంటారు. ఎందుకు? మీకేం కావాలి? ఏదైనా భిక్ష కావాలా? సన్యాసులైనట్లయితే వారికి భోజనం కావాలి. సన్యాసులెవరి వద్దకైనా వెళితే లేక దారిలో కలిస్తే వీరు పవిత్ర మానవులు, వీరికి భోజనం పెట్టటం మంచిది అని ధార్మిక మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు ఆ పవిత్రత కూడా లేదు. ఇది పూర్తి తమో ప్రధాన ప్రపంచం. ఇందులో ఎంతో దుర్గంధముంది. మనుషులెంతో కంగారు పడతారు. ఇందులో కంగారు పడవలసిన విషయమేమీ లేదు. ఇందులో వ్రాసుకోవలసిన విషయం కూడా ఏదీ లేదు అని బాబా అంటారు. ఈ పాయింట్లను కూడా ధారణ చేసేందుకే మీరు రాస్తారు. డాక్టర్ల వద్ద ఎన్నో మందులుంటాయి. వారికవన్నీ గుర్తుంటాయి. బ్యారిస్టర్ల బుద్ధిలో ఎన్నో లా పాయింట్లు గుర్తుంటాయి. మీరు గుర్తు ఉంచుకోవలసిందేముంది? ఒక్క బాబానే కదా. అది ఎంతో సహజమైనది. మీరొక్క శివ్ బాబాను స్మృతి చెయ్యండి అని అంటారు. శివ్ బాబా ఎలా వస్తారు అని వారంటారు. ఇది కూడా మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే నామరూపాల కతితుడు అని లెక్క సర్వవ్యాపి అని వారంటారు. ఈ రెండు పదాలకు రాత్రికి పగలకి ఉన్నంత వ్యత్యాసముంది. నామరూపాలకతీతంగా ఏదీ లేదు. ఇంకొక వైపు కుక్కలోనూ పిల్లిలోనూ అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు అని అంటారు. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి. కావున ఇప్పుడు తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని అంటారు. సహజ రాజయోగము అని కూడా అంటారు కదా. ఇప్పుడు యోగం అన్న పదాన్ని తీసేయండి. కేవలం స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. చిన్నపిల్లలు తమ తల్లి తండ్రులను చూడగానే వెంటనే వెళ్లి కౌగులించుకుంటారు. వీరు నా తల్లి తండ్రులా కాదా అని ఆలోచిస్తారా? ఇందులో ఆలోచించే విషయమే లేదు. కేవలం శివ్ బాబాని స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో కూడా మీరు శివునిపై పూలు చల్లుతూ వచ్చారు. సోమనాథ మందిరాన్ని ఎంతో గొప్పగా తయారు చేశారు. తర్వాత దానిని మహమ్మద్ గజనీ వచ్చి దోచుకున్నాడు. సోమనాథ మందిరం భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైనది. అన్నింటికన్నా ముందు శివుని పూజ జరగాలి. పిల్లలకిప్పుడు ఈ జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చింది. పూజ చేస్తూ వచ్చారు కాని ఇది కేవలం జడ చిత్రమేనని తప్పకుండా చైతన్యంలో ఎప్పుడో వచ్చి ఉంటారు. కావుననే ప్రతి సంవత్సరం శివ జయంతిని కూడా జరుపుకుంటున్నాము అని మీకు తెలియలేదు. శివ పరమాత్మ నిరాకారుడు అని కూడా అంటారు. తాము కూడా నిరాకారులమేనని ఆత్మలకు తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. ఇది చాలా సహజం. వారు మన తండ్రి. అతను జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పతిత పావనుడు. వారికెంతో మహిమ ఉంది. బ్రహ్మ విష్ణు శంకర్లకు ఇంతటి మహిమ లేదు. ఒక్కరినే మహిమ చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు. లౌకిక తండ్రి పిల్లల ఆలన పాలన చూస్తారు. కాని వారిని తాము చదివించరు. చదువు కోసం స్కూలుకు వెళతారు. అలాగే వానప్రస్థంలో గురువు వద్దకు వెళతారు. ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరూ గురువులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీకు శివ బాబాని స్మృతి చెయ్యండి అని చెప్పటం జరుగుతుంది. అందరికీ తండ్రి ఒక్కరే. మీరందరూ నా పిల్లలు. మీలో కూడా బాగా స్మృతి చేసేవారు కొందరున్నారు. బాబా ఎవరిని స్మృతి చెయ్యాలి, బిందువుని ఎలా స్మృతి చెయ్యాలి అని కొందరంటారు. పెద్ద వస్తువుని స్మృతి చేస్తారు. అచ్చ, మీరు స్మృతి చేసే పరమాత్మ రూపమేంటి అని ప్రశ్నిస్తే అతడు అఖండ జ్యోతి స్వరూపుడు అని అంటారు. కాని అది నిజం కాదు. అఖండ జ్యోతిని స్మృతి చెయ్యటం తప్పు. స్మృతి అనేది కరెక్ట్గా ఉండాలి. ముందు యథార్థంగా తెలుసుకోవాలి. స్వయంగా బాబానే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అలాగే సృష్టి యొక్క ఆది మధ్య అంతముల సమాచారం కూడా వినిపిస్తారు. దానిని వివరంగానూ వినిపిస్తారు. అలాగే క్లుప్తంగానూ వినిపిస్తారు. పిల్లలు మీరు పావనంగా అవ్వాలనుకుంటే దానికి ఒక్కటే ఉపాయం. నన్ను స్మృతి చెయ్యండి. నన్ను పతిత పావన అని అంటారు. ఆత్మని పావనంగా చేసుకోవాలి. నేను పతితంగా అయిపోయాను అని ఆత్మనే అంటుంది. మేం పావనంగా ఉండేవారిమి, ఇప్పుడు పతితులుగా ఉన్నాము అని అంటారు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి వస్తువు ముందు సతో ప్రధానంగా ఉండి తర్వాత తమో ప్రధానంగా అవుతుంది. నేను పతితంగా అయ్యాను, నన్ను పావనంగా చెయ్యండి అని ఆత్మ భావిస్తుంది. శాంతిధామంలో పతితులుండరు, ఇక్కడ పతితులుగా ఉన్నారు కాబట్టి దుఃఖీగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు ఎంతో సుఖంగా ఉండేవారు. నన్ను పావనంగా చెయ్యండి, దుఃఖం నుండి విముక్తులవ్వాలి అని ఆత్మనే అంటుంది. ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మనే జడ్జిగా బ్యారిస్టర్గా అవుతుంది అని మీకు తెలుసు. నేను రాజుని, నేను ఫలానాను అని ఆత్మే అంటుంది. ఇప్పుడు శరీరాన్ని వదిలి ఇంకొక దానిని ధరించాలి. దీనినే ఆత్మ అభిమాని అని అంటారు. దేహముంటూ కూడా ఆత్మ అభిమానిగా ఉండాలి. రావణ రాజ్యంలో దేహ అభిమానులుంటారు. బాబా ఇప్పుడే ఆత్మ అభిమానులుగా తయారు చేస్తారు. ఈ సమయంలో ఆత్మ పతితంగా దుఃఖీగా ఉంది. కావుననే హే తండ్రి రా అని పిలుస్తుంది. ఇది కూడా మీకు తెలుసు. డ్రామానుసారంగా పావనుల నుండి పతితులుగా, పతితుల నుండి పావనులుగా అవుతూ వచ్చారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. స్వదర్శన చక్రధారులుగా ఉండండి. లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మన బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు భావిస్తారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి అని బాబా పిల్లలకర్థం చేయిస్తారు. బాబాని స్మృతి చెయ్యాలి, రొట్టె ముక్క తినాలి అంతే. మధురాతి మధురమైన పిల్లలకు బాబా గడియ గడియ చెప్తూ ఉంటారు. పిల్లలు కడుపు కోసం కేవలం కాస్త తింటే సరిపోతుంది, కడుపెక్కువేమీ అడగదు. ఒక పావు కిలో పిండితో కడుపు నిండిపోతుంది. పప్పు రొట్టె చాలు, 10 రూపాయలతోనూ మనిషి కడుపు నింపుకుంటాడు, అలాగే 10,000తో కూడా కడుపు నింపుకుంటాడు. పేదవారు తినేదేంటి? అయినా వారు దృఢంగా ఉంటారు. రకరకాల వస్తువులు తినటంతో మనుషులు ఇంకా రోగీలుగా అయిపోతారు. ఒకే రకమైన భోజనం తింటే మీరెప్పుడూ రోగీలుగా అవ్వరు అని డాక్టర్లు కూడా అంటారు. కావున రొట్టె తినండి అని బాబా కూడా అంటారు. దొరికిన దానితో సంతోషంగా ఉండండి. పప్పు రొట్టె వంటిది ఇంకేదీ లేదు. ఎక్కువ లోభం కూడా ఉండకూడదు. సన్యాసులేం చేస్తారు? ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. తత్తత్వం పరమాత్మగా భావించి స్మృతి చేస్తారు. బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు, కాని అలా జరగదు. లీనమయ్యే విషయమే లేదు. ఆత్మ పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. మీకు ఎంతో చక్కటి జ్ఞానం లభించింది. మీరే ప్రారంభాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. మెట్లు దిగవలసి ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానమంతా నిండి ఉంది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో మీకు తెలుసు. ఎవరి పాత్ర ఎప్పుడూ సమాప్తమవ్వదు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. దీనిని భగవంతుడు ఎప్పుడు రచించాడు? ఎలా రచించాడు? ఎక్కడ కూర్చొని రచించాడు అన్నది చెప్పలేము. ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతూనే ఉంటుంది. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. మనం డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు డ్రామా అనుసారంగా తిరిగి రాజ్యాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. డ్రామా సర్వశక్తివంతమైనదా లేక ఈశ్వరుడు సర్వశక్తివంతమైన వారా అని ప్రశ్నిస్తే ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని అంటారు. అతడు అన్నీ చెయ్యగలడు అని భావిస్తారు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటారు. పతితులను పావనంగా చేసేందుకు నేను రావలసి ఉంటుంది. మీరు సత్యగంలో ఎంతో సుఖాన్ని పొందారు. నేను కూడా పరంధామంలో విశ్రాంతిని తీసుకుంటాను. మీరు జుట్టు విరబోసుకుని పులిపై సవారీ చేస్తారు. క్షణక్షణం ఏదైతే నడుస్తుందో అది డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మీకు ఎంతటి చక్కటి జ్ఞానముంది. ఇప్పుడు కేవలం బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అంతే. పేపరు, పెన్సిలు మొదలైన వాటి అవసరమే లేదు. బ్రహ్మ బాబా కూడా చదువుతారు. వీరు అవేమీ ఉంచుకోరు. కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఇది ఎంత సహజమైనది. స్మృతి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇది ధారణ విషయం. కేవలం వ్రాసుకున్నంత మాత్రాన లాభమేముంది? ఇవన్నీ వినాశనమైపోతాయి. కాని ఎవరైనా మందబుద్ధులుంటే గుర్తు చేసుకునేందుకు వ్రాసుకుంటారు. ఏదైనా విషయం గుర్తుంచుకోవలసి ఉంటే కొంగుకు ముడి వేసుకుంటారు. అలాగే మీరు కూడా శివ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి అన్న ముడి వేసుకోండి. ఇది చాలా సహజమైనది. యోగం అనగా స్మృతి, బాబా స్మృతి నిలవటం లేదు. యోగంలో ఎలా కూర్చోవాలి అని అంటారు. అరే లౌకిక తండ్రి, స్మృతి లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ కూడా ఉంటుంది కదా. అలాగే మీరు స్మృతి చెయ్యండి చాలు, మీ నావ తీరానికి చేరుతుంది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి, పావనులుగా అవ్వాలి. రెండో పాయింట్, ఏ వస్తువు మీద కోరిక ఉండకూడదు. ఏది దొరికితే అందులో సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి, బాబా స్మృతిలో ఉండాలి. వరదానం, సర్వుల హృదయాల రహస్యాన్ని అర్థం చేసుకుని సర్వులను రాజీపరిచే సదా విజయీ భవ. విజయీలుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరి నోటి నుండైనా వెలువడే మాటల ద్వారా వారి హృదయంలోని భావాలను తెలుసుకున్నట్లయితే విజయీలుగా అవ్వగలుగుతారు. కానీ హృదయంలోని భావాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయం భావాన్ని తెలుసుకొని వారిని సంతుష్టపరచగలుగుతారు. సంతుష్టపరిచేవారే విజయీలుగా అవుతారు. స్లోగన్ వైరాగ్యం ఎటువంటి యోగ్య ధరణి అంటే, అందులో మీరు ఏ బీజం వేసినా అది తప్పకుండా ఫలిభూతమవుతుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా అచ్చలంగా దృఢంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సదా ఉల్లాస ఉత్సాహాలలో ఏకరసంగా ఉండేందుకు ఎవరు సంబంధంలోకి వచ్చినా, విద్యార్థి అయినా సహచరులైనా, అందరినీ సంతోషపరిచే ఉత్కంఠ ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయం గుణాన్ని తీసుకుంటూ ఉండండి. అందరిలోని గుణాల బలం లభించటం ద్వారా సదాకాలం కోసం ఉత్సాహంగా ఏకరసంగా ఉంటారు. గుణగ్రాహులుగా అవ్వండి, అవగుణాలని చూస్తూ కూడా చూడకండి. ఓం శాంతి.